ഞാൻ ആറ്റം കൊണ്ടുവരാം. അരുണാചല ജയപ്പം സാൻസ്ക്രിറ്റിലോ അരുണാചലം അంటారు, തമിഴിലോ അണ്ണാമലൈ అని అంటారు. తర్వాత వ్యవహారక నామం ఇంగ్లీష్ నామం తిరువన్నామలై. అక్కడ పరమేశ్వరుడు ఈ రోజున సర్వేశ్వరుడు ఈ రోజున జ్యోతి రూపంలో బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి దర్శనం ఇచ్చినటువంటి రోజు. అంటే బ్రహ్మదేవుడు విష్ణుదేవుడికి నేను గొప్పవాణ్ణి నేను గొప్పవాణ్ణి, ఆదిత్యతలు నేను పెద్దవాణ్ణి నేను పెద్దవాణ్ణి అనేటువంటి అహంభావన కలిగితే, వారి అహంభావాన్ని తొలగించడం కోసం ఈశ్వరుడు జ్యోతి రూపంలో బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చినటువంటి రోజు. ఈ రోజు మనకి పంచభూతాలకి పంచలింగాలు ఉన్నాయి. అరుణాచలం అగ్నిలింగం, జ్యోతిర్లింగం. దీన్ని తమిళనాడులో అన్నామలై అని అంటారు. అంటే అందని కొండ అని. అందని కొండ అంటే జ్యోతి యొక్క మొదలు విష్ణువుకి అందలేదు, ఆ చివరి బ్రహ్మదేవుడికి అందలేదు. అంటే ఇద్దరికీ అందలేదు కాబట్టి అది అందని కొండని అన్నామలై అని పిలుస్తూ ఉంటారు. ఇది ఈశ్వరుడు మానవ పుట్టిని తరింపు చేయడం కోసం, మానవ పుట్టిని అనుగ్రహించడం కోసం ఒక రూపం ధరించి వచ్చాడు. అదే జ్యోతి రూపం, అదే అగ్ని రూపం. కైలాసంలో శివుడు ఉన్నాడు, కానీ హిమాచలంలో శివుడు ఉండటం కాదు, అగ్రే శివుడు అని. అంటే కొండ వేరు శివుడు వేరు కాదు, శివుడే సాక్షాత్తు ఈశ్వరుడే, జీవకోటిని నియమించే ప్రభువే ఆ కొండ రూపం ధరించాడు అని. ఇది పురాణాంతర్గతం. శివపురాణాలు, స్కాంద పురాణాలు, లింగ పురాణాలు అరుణాచలం యొక్క వైభవం మీరు ఎవరైనా చదువుకోవచ్చు. దేవుడు కూడా అహంభావన వచ్చిందనుకోండి, జీవుడిలాగే ప్రవర్తిస్తాడు. జీవుడికి అహంభావన పోయిందనుకోండి, దేవుడు అయిపోతాడు. వాళ్ళకి బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి అందలేదంటే దాని అర్థం ఏంటంటే, మనస్సుకి వాక్కి పరమాత్మ అందడు అని చెప్పటం. అంటే పరమాత్మ మన హృదయంలో ఉన్నాడు. ఏ ఈశ్వరుడైతే కొండ రూపం ధరించాడో గిరి రూపం ధరించాడో మనల్ని అనుగ్రహించడానికి, ఆ ఈశ్వరుడే మన హృదయంలో కూడా ఉన్నాడు. లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, అంతటా ఉన్నాడు. లోపల ఉన్నవాడే బయట ఉన్నాడు, బయట ఉన్నవాడే లోపల ఉన్నాడు. వాడు వేరు, వీడు వేరు కాదు, ఉన్నది ఒకటే. అయితే అది మన మనసుకి, మన వాక్కి, మన హృదయంలో ఉన్న వస్తువు మనకు అందదు. మరి ఎవరికి అందుతుందంటే, ఎవరు మనస్సు శుద్ధమైందో, ఎవరు వాక్కు శుద్ధమైందో, ఎవరు మనస్సు నిర్మలమైందో, ఎవరు వాక్కు నిర్మలమైందో, ఎవరు మనస్సు పవిత్రమైందో, ఎవరు వాక్కు పవిత్రమైనదో, పవిత్రమైన మనస్సుకి శుద్ధమైన వాక్కు మాత్రమే ఈశ్వరుడు అందుతాడు. కానీ స్థూల బుద్ధి ఉన్న వాళ్ళకి అందడు, సూక్ష్మ బుద్ధి ఉన్న వాడికి అందుతాడు ఈశ్వరుడు. మనకి చర్మ బుద్ధి ఉంది, స్థూల బుద్ధి ఉంది. చర్మ బుద్ధి ఉన్నవాడికి, స్థూల బుద్ధి ఉన్నవాడికి ఈశ్వరుడు హృదయంలో ఉన్నా ఈశ్వర సాక్షాత్కారం కలగదు. మనస్సు అణిగి మనకు అంతర్దృష్టి కలిగి అది హృదయంలో ప్రవేశిస్తేనే కానీ మనస్సు నశించదు. మనస్సు నశిస్తేనే కానీ మనకి తత్వం తెలియదు, సత్యము తెలియదు. సత్యం తెలిస్తేనే కానీ స్వేచ్ఛ లేదు, సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. సత్యం తెలిసిన వెంటనే స్వేచ్ఛ కలుగుతుంది, కానీ సత్యం తెలియనంత కాలం మనం బంధంలో ఉంటాం, కానీ ఫ్రీడమ్ మనకు రాదు. ఈ అరుణాచలంలో జ్యోతి రూపంలో దర్శనమిచ్చిన రోజుని మొదల చివర బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి అందకపోతే మాకు అందలేదు. మాకేదో మాకు కళ్ళకి, మా స్థూల నేత్రాలకి ఈ జ్యోతి రూపం ఉపసంహరించి 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 మా స్థూల నేత్రాలకి, మా మాంసం నేత్రాలకి కనిపించేలాగా ప్రత్యక్షమని కోరారు పరమేశ్వరుని. పరమేశ్వరుని కోరితే ఆ జ్యోతి రూపం ఏం చేసిందంటే ఉపసంహరించి 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 ఒక గిరి రూపం ధరించింది. అంటే కొండ రూపం ధరించింది. ఈశ్వరుడు వేరు, కొండ వేరు కాదు. అరుణాచ ఆ కొండంటే ఈశ్వరుడే. అంటే రమణ మహర్షి గారు కూడా ఎక్కువ కొండ వంకే చూసేవారు, ఆ కొండనే ఎక్కువ చూస్తూ ఉండేవారు. కొంతమంది ఏమని చెబుతారంటే అరుణాచలేశ్వరుడే తిరుచూడిలో జన్మించి రమణ రూపం ధరించి మళ్ళీ అరుణాచలం వచ్చాడు అని చెప్తారు. అది కదలని అరుణాచలం, ఇది కదిలే అరుణాచలం. అది నడవని అరుణాచలం, ఇది నడిచే అరుణాచలం. దాన్ని మాట్లాడని అరుణాచలం, ఇది మాట్లాడే అరుణాచలం. అందుచేత అరుణాచలేశ్వరుడే రమణ రూపం ధరించాడు. ఇద్దరు వేరు భావన అక్కర్లేదు, వేరుగా చూడొద్దు, భేదబుద్ధి వద్దు, భేదబుద్ధి కలిగితే నోట్లు దుమ్ము పడుతుందని. అందుచేత ఈ జ్యోతి రూపం ధరించినటువంటి వాడిని వాడు ఉపసంహరించి ఉపహరించి పెద్ద కొండ రూపం ధరించాడు. అప్పుడు విష్ణుదేవుడు ఏమని ప్రార్థించాడంటే, ఇంత కొండను మేము పూజించగలమా? ఇంత కొండను పూజించడానికి మా దగ్గర పత్తి ఎక్కడుంది, పుష్పాలు ఎక్కడున్నాయి, ఇంత కొండను పూజించగలమా అని వాడు అడిగారు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు. అప్పుడు లింగ రూపం ధరించాడు. భారతదేశంలో పెద్ద శివాలయాల్లో ఏ శివాలయానికి వెళ్ళినా ఆ శివాలయం వెనకాల అరుణాచలం కథ మొత్తం దేశంలో అన్ని శివాలయాల్లోనూ ఉంటుంది. అంటే ఆదిలింగం, తొలిలింగం అరుణాచలం. అంటే మొట్టమొదటి లింగ రూపం ధరించింది పరమేశ్వరుడు అరుణాచలంలో. అన్నామయంలో లింగ రూపంలో ఉన్న శివుని బ్రహ్మదేవుడు అర్చన చేశాడు. తవుల్లో ఉన్నటువంటి లింగ రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి విష్ణు అర్చన చేశాడు. తవుల్లో ఉన్నది విష్ణు ప్రతిష్ట, అన్నామలయలో ఉన్నది బ్రహ్మ ప్రతిష్ట. అసలు లింగం అంటే గుర్తు అని అర్థం, శివలింగము అంటాం. లింగం అనే శబ్దానికి అర్థం ఏమిటంటే గుర్తు అని అర్థం. అంటే పరమేశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు, భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు. గుర్తు కోసం పరమేశ్వరుడు లింగ రూపం ధరించాడు. ఈశ్వరుడికి ఒక రూపం లేదు, నామం లేదు. కానీ లింగోద్భవం లింగ రూపం ఎందుకు ధరించాయంటే, రూపం లేని వస్తువుని నామం లేని వస్తువుని మనం అనుభవంలోకి తెచ్చుకోలేం, కళ్ళతోటి చూడలేం. కానీ మన కోసం అనేక రూపాలు ధరించాడు, అనేక నామాలతో వ్యవహరించాడు అని చెప్పే లింగం అంటే గుర్తు అంటే ఈ పరమేశ్వరుడు అనేవాడు ఉన్నాడు సుమాని గుర్తు. సాకారానికి నిరాకారానికి మధ్యలో ఉంటుంది లింగం. లింగం అంటే కనిపిస్తూ ఉంటుంది మన కళ్ళకి. దానికి కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, నోరు ఉండదు, కానీ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఫారంలోకి ఫారంకి మధ్యలో ఉన్న స్థితి. అందుకే ఆయన లింగ రూపం ధరించాడు. అంటే ఒక గుర్తు కోసం, ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు సుమాని మనకి తెలియపరచడం కోసం ఆ లింగ రూపం ధరించాడు. రమణ మహర్షి గారు రాకముందు కూడా అనేక మంది మహాత్ములు, అనేక మంది జ్ఞానులు, అనేక మంది మహానుభావులు, అనేక మంది మహర్షులు అరుణాచలానికి ఆకర్షించబడ్డారు. అరుణాచలం గురించి ఒక మహర్షి ఏమని చెప్పారంటే, అరుణాచలంలో ఈశాన్య మఠం అని ఒక మఠం ఉంది. దాన్ని స్థాపించిన వాడు జ్ఞాన దేశికర్. జ్ఞాన దేశికర్ అంటే, దేశికర్ అంటే రాజు, అంటే లీడర్. జ్ఞానానికి రాజు లాంటి వాడు, జ్ఞానానికి లీడర్ లాంటి వాడు, కాబట్టి ఆయన జ్ఞాన దేశికర్ అని పేరు వచ్చింది. ఆయన ఏం చెప్పాడంటే, పూర్వజన్మలో ఎవరైతే జ్ఞాన మార్గంలో ఎంతో కొంత కృషి చేశారో ఆ జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసిన వాళ్ళని ఈ జన్మలో అరుణాచలం చేత ఆకర్షించబడతారు అని జ్ఞాన దేశికరు చెప్పాడు. ఈశాన్య జ్ఞాన దేశికరు చెప్పాడు ఈ మాట. అరుణాచలం ఈ రోజున దీపోత్సవం రోజున కొన్ని వేలాది మంది దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటారు, కొన్ని వేలాది మంది లక్షలాది మంది గిరి ప్రదక్షిణ చేస్తారు, అనేక మంది ఆ గిరి ఆ ప్రదక్షిణ చేసి తరిస్తారు. ఆ దీపం చూసి వాళ్ళలోన దోషాలను పోగొట్టుకుంటారు దీప దర్శనం వల్ల. రమణ మహర్షి గారు 1896 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీన అరుణాచలం వచ్చారు. 54 సంవత్సరంలో ఆయన శరీరం ఆ పుణ్యక్షేత్రంలో, ఆ పవిత్రమైన క్షేత్రంలో తిరిగాడింది. దక్షిణ భారతదేశంలోటువంటి గొప్ప పుణ్యక్షేత్రాల్లో అరుణాచలం ఒకటి. అంటే అరుణాచలం అని స్మరిస్తే చాలు, అజ్ఞానం నశిస్తుంది, అహంభావం నశిస్తుంది, ఎప్పుడో కాదు ఇప్పుడే ఎక్కడే నశిస్తుందని. అంటే ఎవరైతే ప్రేమగా హృదయపూర్వకంగా నిండి మనస్తో అరుణాచలం 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 అని ఎవరైతే స్మరించారో వాళ్ళ యొక్క అజ్ఞానం నశించబడుతుంది అని. మనకెవరికైనా దుఃఖం వస్తుంటే, మనకెవరికైనా అశాంతి వస్తుంటే, మనకెవరికైనా మానసిక బాధకు గురి అవుతాంటే లోపల మనకు అజ్ఞానం ఉందని గుర్తు. అజ్ఞానం నశిస్తేనే కానీ జ్ఞానం కలగదు. అక్షర మనమాలలో మొట్టమొదటి దిపదో చాలు మనకి. అరుణాచలమను చూస్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల. మిగతా విషయాలను చాలా డీటెయిల్స్ చెప్పాడు, అది అటువంటి అంటే అరుణాచలం, అరుణాచల శివ అని కూడా అక్కర్లేదు. అరుణాచలం 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 అది ఎవరైతే నిరంతరము మనసులో స్మరించుకుంటున్నారో, ఎవరైతే నిరంతరం మనసులో ధ్యానం చేసుకుంటున్నారో, ఎవరైతే ఆ నామాన్ని జపించుకుంటున్నారో, వాళ్ళకి వెంటనే వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తిభావాన్ని అహంభావాన్ని అజ్ఞానాన్ని తొలగిస్తాడు అరుణాచలిస్తాడని మొట్టమొదటి చెప్పవలసినదంతా కూడా ఆ మొదటి ద్వపదలోనే చెప్పి మిగతా విషయాన్ని డీటెయిల్ గా చెప్పడం కోసం మిగతా ద్వపదలు చెప్పాడు. మనం తరించడానికి మొట్టమొదటి ద్వపద చాలు. అలాగే భగవద్గీతలో మీకు 18 అధ్యాయాలు అర్థం అవ్వటం కోసం 2 అధ్యాయం చాలు. అంటే ద్వితీయం అద్వితీయం అంటారు. కాశీలో మరణిస్తే ముక్తి, అరుణాచలాన్ని స్మరిస్తే ముక్తి అని చెప్తారు. కాశీలో మరణిస్తే మోక్షం అని చెప్తారు, అరుణాచలంలో మరణించక్కడే స్మరించినా చాలు మోక్షం వస్తుందని. అంటే కాశీలో మరణించడం కష్టం కానీ అరుణాచలాన్ని స్మరించడం కష్టం కాదు. తెరా వెళ్ళి మనం అక్కడ మరణించడానికి కాశీ 4 సంవత్సరాలు ఉన్నా మళ్ళీ ఇంటికెళ్ళి చూసొద్దామని మళ్ళీ ఇంటికి వస్తే ఇంటికెడ చచ్చిపోతాం మనం. అంటే మరణించడం కష్టమే, స్మరించడం తేలిక, ఎక్కడనే స్మరించుకోవచ్చు. అయితే స్మరించాలనే బుద్ధి కూడా మన హృదయంలో దోషాలు ఉంటే భగవంతుని స్మరించాలనే బుద్ధి కూడా వివేకం కూడా మనకు కలగదు. భగవంతుడు చెప్పిన మాట ప్రతి వాక్యం కూడా సత్యమే, కానీ మనకున్నటువంటి వాసన యొక్క వేగం, అంటే మనకున్న తలంపుల యొక్క వేగం ఆ మాటల్ని అర్థం చేసుకునేవు. మన వాసన మన భ్రాంతిలో పెడుతుంది, మన మనసులోకి వచ్చే సంకల్పాలను నిజమనిపిస్తుంది, భగవంతుడు చెప్పిన మాటలన్నీ అనుభవం అనిపిస్తూ ఉంటాయి. ఇది మన మనసులో ఉంటుంది దోషం. అరుణాచలిస్తున్న ప్రార్థిస్తూ రమణ మహర్షి గారు ఏమన్నారంటే, మానసికంగా శారీరకంగా వేదన గురి కాకపోతే, ఎంతో కొంత బాధపడకపోతే మనకు దైవానుగ్రహానికి పాత్రులు కాలేము. ఎంతో కొంత కృషి చేస్తేనే కానీ దైవానుగ్రహానికి పాత్రులు కాలేము. శారీరకంగానే సఫలవలసి ఉంటుంది, మానసికంగా కూడా సఫలవలసి ఉంటుంది. అంటే మనస్సును కూడా ఎండింపు చేయాలి, శరీరాన్ని కూడా శిక్షణలో పెట్టి, ఇంద్రియాలను శిక్షణలో పెట్టి, శరీరాన్ని కండిషన్ లో పెట్టాలి. ఇన్ని రకాలుగా ప్రాక్టీస్ చేస్తేనే కానీ భగవద్ అనుభవం కలగదు. కానీ నువ్వు మటుకు ఏం చేశావంటే, మనకు శారీరకంగా మానసికంగా నన్ను ఇబ్బందులకు గురి చేయకుండా, బాధకు గురి చేయకుండా నా అనుభవం నువ్వు తీసుకుని నీ స్వరూపాన్ని నాకు ఇచ్చావు, నా అజ్ఞానాన్ని నువ్వు తీసుకుని నీ జ్ఞానాన్ని నాకు ఇచ్చావు. ఇది వెర్రివాడు చేసే పని కానీ భక్తుల పట్టి నీకు ఆ ప్రేమ ఉంది కాబట్టి వెర్రి పనులు చేస్తున్నావు అన్నాడు. తొడైన వాళ్ళు మన అహంభావం ఇస్తే వాళ్ళ జ్ఞానాన్ని మనకి ఇస్తారా? తెలుగు గల వాళ్ళు ఎవరు అలా ఇవ్వరు. కానీ అరుణాచలేశ్వరుడు వెర్రి పనులు చేస్తున్నాడు అట, తెలుగు తక్కువ పనులు చేసుకుంటున్నాడు అట. ఏంటంటే తెలివి తక్కువ పనులు, ఈ జీవకోటి భక్తుల యొక్క అజ్ఞానాన్ని తీసుకుంటున్నాడట, ఆయన జ్ఞానాన్ని వస్తున్నాడట. అంటే వీళ్ళ దగ్గర రాజు తీసేస్తే బంగారం వస్తున్నాడు. దైవ మనుషులు నేను దయగేరగా నన్ను పూర్ణనాశం అనే స్థితిది అరుణాచల. నేను అందరూ చెప్పుకుంటున్నారు నువ్వు దేవుడని, ఏదో చూద్దాం మనం కూడా చూద్దాం నీ దగ్గరకు వచ్చాను. ఎలా వచ్చిన దాకా నువ్వు ఏం చేశావంటే నన్ను పూర్తిగా ఏడితో సహా నాశనం చేసి విడిచిపెట్టావు. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రతి జీవుడికి దేహాభిమానం ఉంటుంది, ప్రతి జీవుడికి దేహబుద్ధి ఉంటుంది, ప్రతి జీవుడికి ప్రకృతి గుణాలు ఉంటాయి, ప్రతి జీవుడికి జీవగుణాలు ఉంటాయి. నువ్వేం చేశావంటే దేవుడని నిన్ను చూడటానికి మేలుస్తే, నేను ద్వైత బుద్ధితోటే వచ్చాను, నీ వేరు నేను వేరనే బుద్ధితోటే నీ సమీపంలోకి వచ్చాను. వచ్చింది కాకుండా నువ్వేం చేశావంటే నా దేహాభిమానాన్ని తీసేశావు, దేహబుద్ధిని నశింపజేశావు, తర్వాత దేహాభిమానాన్ని పెంచే గుణాలన్నీ తీసేశావు, ఆ దేహాభిమానాన్ని పెంచే వాసనలన్నీ కూడా భస్మం చేశావు. భస్మం చేసి ద్వైత బుద్ధితో నేను సమీపించిన నాకు ఆ ద్వైత బుద్ధిని తొలగించి అద్వైత బుద్ధిని కలగజేసి, అద్వైత సిద్ధిని కలగజేసి, అమృతత్వం నాకు అనుభవంలోకి వచ్చేలాగా చేసావయ్యా. అంటే ఏదైతే నేను 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 అనుకుంటున్నాను, దేనికోసమైతే నేను జీవిస్తున్నాను, నేను నేను అనుకున్న దాన్ని నాకు కాకుండా చూసేసి, నాలుగునటువంటి ఖండత్వాన్ని చూసేసి, నీలో ఉన్నటువంటి అఖండ స్వరూపాన్ని నన్ను నాకు ఇచ్చి నాకు ప్రసాదించి నేను అనుగ్రహించేవయ్యారు నాచరేశ్వరుడు. అంటే నేను పూర్ణనాశనం చేశావంటే అర్థం ఏంటంటే దేహాభిమానాన్ని చూసేశావు, దేహబుద్ధిని నశింపజేశావు. నీ రూపమైనట్టి కరుణా సముద్రము, కృప చేసి నన్ను వేయడము అరుణాచల. నువ్వు కొండ రూపంలో కనిపిస్తున్నావు, కొండ రూపంలో కనిపిస్తున్నావంటే నువ్వు రాళ్ల గొట్టవు కాదు, నువ్వు ప్రేమ స్వరూపుడు, నువ్వు జ్ఞాన స్వరూపుడు, ఆనంద స్వరూపుడు. మాంసపు నేత్రాలకి కొండ రూపంలో కనిపిస్తున్నావు, రాళ్ల గుట్ట కింద కనిపిస్తున్నావు, కానీ నువ్వు కరుణా సముద్రుడే, నువ్వు కరుణా సముద్రంలో అరుణాచలేశ్వరుడు. నువ్వు కృప చేసి నన్ను వేడుము అరుణాచల. అంటే నా వద్ద ఏదైనా ఇంటో ఇతరులకు ఇవ్వగలం, కానీ మన దగ్గర లేనిది మన ఇతరులకు ఇవ్వలేదు. అనుగ్రహించడానికి సమర్థుడు, అనుగ్రహించే శక్తి గలవాడు నువ్వు. అంటే నేను నేను సమీపించాను కాబట్టి నన్ను అనుగ్రహించి, నన్ను ఆశీర్వదించి నన్ను తలుపులేవు అరుణాచలేశ్వర. కొంతమంది ఏదో రాళ్ళ గుట్టనుకోవచ్చు, కానీ సాక్షాత్తు ఈశ్వరుడే, సాక్షాత్తు కరుణా స్వరూపుడే. నీ దగ్గర ఉన్నదే కరుణ, నీ దగ్గర ఉన్నదే అనుగ్రహం. నీ చూపు అనుగ్రహం, నీ స్పర్శ అనుగ్రహం, నీ మాట అనుగ్రహం, అంతా అనుగ్రహమే, అంతా అనుగ్రహమే. కానీ ఎప్పుడూ మౌనంగానే ఉంటావు. నువ్వు చేస్తావు, మౌనంగా ఉంటావు, కానీ మాట్లాడవు. ఇందులో ఒక రహస్యం ఉంది. ఇది మనకు కూడా వర్తిస్తున్నది, నీకు వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది. మౌన నిగ్రహం సాధించాలనుకున్నాడు, తక్కువ మాట్లాడటం మంచిది. అధికంగా మాట్లాడే వాళ్ళకి, ఎక్కువ మాట్లాడే వాళ్ళకి మనో నిగ్రహం కష్టం అవుతుంది. ఒకసారి అనవసరం మాటలు మాట్లాడేసి ఆయన సారీ అంటారు చాలా మంది. ఏదో మాట్లాడేస్తారు, ఏ పొరపాటుగా మాట్లాడామనుకుంటారు, మళ్ళీ ఐఎమ్ సారీ అంటారు. మాటలు తక్కువ మాట్లాడటం వల్ల, అంటే మితంగా మాట్లాడటం వల్ల, ఎతోగా మాట్లాడటం వల్ల మనో నిగ్రహానికి ఆ మాట సహకరిస్తుంది. అనవసరమైన మాటలు మాట్లాడటం వల్ల మనసు విజృంభిస్తుంది, కానీ మనసు నశించుకుంది. అంచేత మాటలు మనం తక్కువగా మాట్లాడి ఎక్కువగా ఆలోచించడం మంచిది. విషయజ్ఞానం అంటారు, కానీ విషయజ్ఞానంలో ఏమి జ్ఞానం ఉన్నది, మొత్తం అంతా అజ్ఞానమే. కానీ విషయజ్ఞానంలో మనకు పట్టు వెళ్ళిపోతుంది. కానీ ఉన్నదలో ఆత్మజ్ఞానం ఒకటి. ఆత్మజ్ఞానం అన్నా, మోక్షం అన్నా, నిర్వాణ స్థితి అన్నా, స్వర్గరాజ్యం అన్నా, ఇవన్నీ పర్యాయపదాలు. ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేవాడు నువ్వు, అంటే నీ స్వరూపమే జ్ఞానం. అయితే నువ్వేం చేస్తావంటే, నేను నిన్ను స్మరించుకుంటున్నాను, ఈ స్మరణ యొక్క ఫలితంగా నన్ను నీ అనుగ్రహం దుప్పటితోటి కప్పి నాకు శాంతిని ప్రసాదించి ఈ భర్త సహితుడి జన్మ మరణ ప్రవాహం నుంచి నన్ను ఒడ్డుకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత అరుణాచల మీద ఉంది. నేను ఇంటికానికి తిరిగిపడి భయపడి వాళ్ళను, నాకు బంధువులు విడిచిపెట్టేసి, స్నేహితులు విడిచిపెట్టి, ఆస్తిపాస్తులు విడిచిపెట్టి, నానుకునే వాళ్ళందరినీ విడిచిపెట్టి ధైర్యంగా పరిగెట్టుకొచ్చి చూశాను అరుణాచలం. వెనక్కి చూడలేదు. నేనే అంటే ధైర్యంగా వచ్చినప్పుడు నాకు జ్ఞానాన్ని ఇవ్వడానికి నీకు అధైర్యం ఎందుకు, నీకు తిరిగితనం ఎందుకు? అటువంటి కరువుకు నువ్వు కూడా చూపించి నన్ను అనుగ్రహించు. ఒకవేళ నేను అనుగ్రహించు అనుకో, నీకే అపకీర్తి వస్తుంది, నాకేం అపకీర్తి కాదు. ఆ రమణస్వామి అరుణాచలేశ్వరుని నమ్ముకున్నాడు, నమ్ముకున్నా కానీ జ్ఞానాన్ని ఇవ్వలేదనేటువంటి అపకీర్తి లోకంలో నీకు వస్తున్నట్టు నాకు రాదు అని అక్షర మణమలలో చెప్పాడు అరుణాచలేశ్వరుడు. అంతే, నువ్వు చిరకాలం ఉండాలి. రమణ మహర్షి వచ్చిన శరీరాలు లాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఏం చేయాలంటే, మమ్మల్ని నువ్వు చిరకాలం ఉండి, కలకాలం ఉండి, నువ్వు జీవకోటి నిన్ను ఎవరైతే నిన్ను స్మరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా నువ్వు తరింపు చేయవలసినటువంటి బాధ్యత నీకుంది. నువ్వు చిరంజీవిగా ఉండాలి అని అక్షర మన మాలలో రమణ మహర్షి గారు ఆ దివి యొక్క వైభవాన్ని గురించి చెప్పారు. అంటే ఈ రోజున చాలా అతి వైభవంగా తిరువన్నమలలో జరుగుతుంది దీపోత్సవం. అక్కడ మొదటి ఇంపార్టెన్స్, ఫస్ట్ ఇంపార్టెన్స్ కొండకి. ముందు కొండరూపం ధరించే, తర్వాత లింగరూపం ధరించాడు. ఈ రోజు ఉదయం మొదలు రేపు ఉదయం వరకు కొన్ని లక్షలాది మంది గిరి ప్రదక్షిణం చేస్తారు. అందుకే రమణ మహర్షి గారు కూడా గిరి ప్రదక్షిణం చేయమని చెప్పేవారు. ఆ గిరి ప్రదక్షిణం ఒకసారి నువ్వు ప్రదక్షిణం చేస్తే ఆ తర్వాత నిన్నే అది ఆకర్షిస్తుందని చెప్తారు. ముఖ్యంగా గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఒకటి పవిత్రత, రెండు ఏకాగ్రత. ఈ పవిత్రత ఏకాగ్రత సంపాదించుకుంటే మనకు వస్తువు తెలుస్తుంది, అంటే చావు లేని స్థితిని పొందొచ్చు. ఒకటి పవిత్రత, రెండు ఏకాగ్రత. ఒకటి ప్యూరిటీ, రెండు కాన్సన్ట్రేషన్. ఈ రెండు మనం కష్టపడి కల్టివేట్ చేసుకుంటే, సంపాదించుకుంటే, అంటే ఈశ్వరు యొక్క అనుగ్రహం పొందటం కోసం అర్హత వస్తుంది. ఎప్పుడైతే అర్హత వచ్చిందో, యోగ్యత వచ్చిందో, వస్తువుని మనం పొందగలం. ఆ వస్తువు మనం అనుభవైక వైద్యం చేసుకోగలం. ఎప్పుడు పవిత్రత ఉన్నప్పుడు, ఏకాగ్రత ఉన్నప్పుడు. ఈ రెండు చాలా ముఖ్యం. సత్సంగం వల్ల ప్రాపంచిక విషయాలతో సంబంధం పెరుగుతుంది. పదంటి స్మరించుకుంటే ప్రాపంచిక విషయాలతో సంబంధం తగ్గుతుంది. న్యూస్ పేపర్ చదువుతుంటే ప్రాపంచిక విషయాలతో సంబంధం పెరుగుతుంది. చేసి స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కలతో చూచే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చెవులతో వినే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనకు అవసరం లేని విషయాలు వినకూడదు. మనకు అవసరం లేని విషయాలు విన్నా, మనకు అవసరం లేని విషయాలు మాట్లాడినా, మనకు అవసరం లేని విషయాలు ఆలోచించినా, ఆమె పెళ్లి కూతుర్ని తెరచాటిని చూస్తూ ఉంటారు కొంతమంది. ఇంక తెర తీయకముంది, అలా అహంభావం వచ్చి లోపలని చూస్తూ ఉంటుంది అనమాట. ఇలా చూస్తూ ఉంటుంది మన అహంభావం వచ్చింది. మన అనుభవం ఏం చేస్తాయంటే, మనకు అవసరమైన విషయాలు ఆలోచిస్తూ ఉంటాం అనుకోండి, అవసరమైన విషయాలు ఉంటాం అంటే విషయానికి ఉపయోగపడవు, కొన్ని మాటలు పరానికి ఉపయోగపడవు. ఈ మాటలన్నీ పెంచుకుంటున్నాం అనుకోండి, అహంభావం వచ్చి ఎలా వచ్చి ఎలా వచ్చి చూసి చూసి నెమ్మదిగా వస్తుందో వచ్చి కూర్చుంటే తర్వాత ఆక్రమించుకుంటుంది. అంటే భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్పాడు, తీసే స్టాట్స్ తోటి, వేని స్టాట్స్ తోటి, వేని యాక్షన్స్ తోటి, వేని వర్డ్స్ తోటి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దని. ఇక రమణమహర్షి గారు చెప్పింది ఒకటే సూత్రం చెప్తున్నారు, నువ్వు నీ అహంభావాన్ని కేంద్రంగా పెట్టుకుని జీవించకు, భగవంతుని కేంద్రంగా పెట్టుకుని జీవించు. భగవంతుని కేంద్రంగా పెట్టుకుని జీవిస్తే నువ్వు నీకు భగవద్ అనుభవం కలుగుతుంది. దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని జీవిస్తే నువ్వు బంధింపబడతావు, ఆరోగ్యకారోగ్య నీకు చీకట్లో పడిపోతావు, బంధింపబడతావు నువ్వు. అంటే నువ్వు బంధంలోంచి బయటపడాలంటే భగవంతుని కేంద్రంగా పెట్టుకుని జీవించు. ఇప్పుడు మనం ప్రపంచానికి దగ్గరగా ఉన్నాం, ప్రకృతికి దగ్గరగా ఉన్నాం, జీవలక్షణానికి దగ్గరగా ఉన్నాం, దైవానికి దూరంగా ఉన్నాం. ఈ సత్పురుషులు ఏం చేస్తారట, నువ్వు బల్లకట్టులాగా ఉపయోగపడతారట. ఎలాగా ప్రపంచానికి మనం దూరం చేస్తుంది, దైవానికి దగ్గర చేస్తుంది ఏమి సజ్జన సాంగత్యం. దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది, దైవానికి దూరం చేస్తుంది, ప్రపంచానికి దగ్గర చేస్తుంది. అంటే లోకవాసన పెంచుతుంది, దేహవాసన పెంచుతుంది దుష్ట సాంగత్యం. సజ్జనుడు సాంగత్యం ఏమిటంటే మీకు దైవాన్ని దైవ సన్నిధిలో చేరుస్తూ, దైవ సన్నిధిలో చేర్చడమే కాకుండా మీకు ఆ దైవీ లక్షణాలు కలగటం కోసం ఒక సజ్జన సాంగత్యం చేయటంలో పునర్జన్మ హేతువులన్నీ, అంటే ఏ వాసనలు అయితే మీకు పునర్జన్మ తీసుకొస్తాయో ఒక వాసన అనే కూడా ఒక సత్పురుషుడితోడు సాంగత్యం వల్ల, స్వామిజన్యుడితోడు సాంగత్యం వల్ల అని నశిస్తాయి. హోలీ కంటి హోలీ బుక్స్ అంటే నువ్వు చదవటం పవిత్రమైన, కళ్ళకు కనిపించిన ప్రతి పుస్తకం చదవకూడదు మనం. హోలీ బుక్స్ చదవటం వల్ల, పవిత్రమైన గ్రంథాలు చదవటం మీకు పవిత్రమైన ఆలోచనలు వస్తాయి. పరమ పవిత్రతో నువ్వు స్నేహం చేయటం వల్ల వాళ్ళ యొక్క శక్తి తరంగాలు, శాంతి తరంగాలు, కాంతి తరంగాలు వచ్చి నువ్వు బ్రెయిన్ మీద పనిచేస్తాయి, అంటే నువ్వు బుద్ధి మీద పనిచేస్తాయి. పనిచేసి ఏం చేస్తాయంటే నీ ముఖాన్ని భగవంతుడి వైపుకి తిప్పుతాయి. భగవంతుడు ఏం చేస్తాడంటే మన బలహీనతను తొలగించుకోవడానికి ఒక కొత్త శరీరం ఇస్తాడు. ఈ శరీరంలో చేయవలసిన ప్రయత్నం చేస్తాం కానీ అన్ని బలహీనతలు తొలగించుకోలేము, అప్పుడు కొత్త శరీరాన్ని ఇస్తాడు. అక్కడ సాధన చేసి ఆ శరీరం ద్వారా తొలగించుకోమని చెప్తాడు. అక్కడ తొలగించుకోలేమనుకుని ఇంకో శరీరాన్ని ఇస్తాడు. మనలో ఉన్న బలహీనతను తొలగే వరకు మనకు పునర్జన్మలు వస్తాయి, శవాలను మోయవలసిందే, శ్మశానానికి వెడుతూ వెళ్ళవలసింది. మీరు ఇంకా రాజీ లేదు, కాంప్రమైజ్ అనే సమస్య లేదు. అయితే భగవంతుడు అనుగ్రహ స్వరూపుడు కాబట్టి గత జన్మల గొడవలు మనకు జ్ఞాపకం పెట్టలేదు, భవిష్యత్తులో కూడా మనకి జన్మలు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంటే మనలోంటి డిఫెక్ట్స్ నుంచి, మనలోని సిమ్స్ నుంచి, మన మైండ్ లోని డిజార్డర్స్ నుంచి బయటకు రావడం కోసం భవిష్యత్తులో కూడా అనేక దేశాలు మనకు కలగజేస్తున్నాడు. గౌతమ బుద్ధుడు కూడా చెప్పాడు, అనేక జన్మలు నేను ప్రయత్నం చేయటం వల్ల సుగుణాలు సంపాదించుకుని, దైవ సంపద సంపాదించుకుని ఈ జన్మలో నేను బుద్ధ హుద్ధి పొందాను. ఒక జన్మలో ఇది రాదు, ఇందులో షార్ట్ కట్స్ అంటే ఏం లేవు. నేను అనేక జన్మలో కృషి చేశాను, ఆ కృషి ఫలితంగా ఈ జన్మలో ఈ నిర్వహణ స్థితిని పొందాను. ఏ జన్మ కూడా మనకు ఎందుకు అవసరమంటే మనలో బలహీనతలు లేదనుకోండి, దేహాభిమానం లేదనుకోండి, పునర్జన్మ అవసరం లేదు. ఉందనుకోండి, మనం ఏడవలసిన ఏడుపు ఎక్కువ ఉందనుకోండి, ఆ పునర్జన్మ ఇస్తారు, ఆ ధ్యానం ద్వారా ఏడవాలి, ఏడుపు మిగిలిపోతాయి. మీకేమైనా అశాంతి మిగిలిపోయింది అనుకోండి, పునర్జన్మ ఇస్తారు, ఆ జన్మ ద్వారా మళ్ళీ అశాంతిని పోగొట్టుకోవాలి. అంటే భగవాన్ చెప్తారు, ప్రతి జన్మలోనూ తల్లిదండ్రులు ఉంటారు, ప్రతి జన్మలోనూ పరిసరాలు ఉంటాయి, ప్రతి జన్మలోనూ బంధువులు ఉంటారు, ప్రతి జన్మలోనూ స్నేహితులు ఉంటారు, ప్రతి జన్మలోనూ విరోధులు ఉంటారు, కానీ ప్రతి జన్మలోనే మనకి సద్గురువు దొరకడు. అంటే మానవ దేహం రావటం ఒక ఎత్తు, పేద మోక్షం సంపాదించాలని ఆకాంక్ష లోపల నుంచి ఉదయించి ఎరగి రావటం ఒక ఎత్తు, ఒక మోక్షం సంపాదించాలని కాంక్ష వచ్చినప్పటికీ ఆ కాంక్షను ఫుల్ఫిల్ చేసే గురువు దొరకడం కూడా మరింత కష్టం. అంటే పూర్వజన్మలో ఎన్నో నిష్కామ కర్మలు చేస్తే, ఎంతో నిష్కామ కర్మ చేస్తేనే కానీ, ఎంతో సెల్ఫ్లెస్ వర్క్ చేస్తేనే కానీ ఇన్ని అవకాశాలు ఈ జన్మలో మనకు దొరకవు. ఇప్పుడు మనకి సత్యనారాయణ వ్రతం చేసుకున్నా, ఇంటికాడ ఏ పూజ చేసుకుని దీపారాధన చేస్తారు, జ్యోతి ప్రజ్ఞానం చేస్తారు. ఎందుకు జ్యోతి ప్రజ్ఞానం? అంత విలువ యొక్క ప్రాముఖ్యత, ఆ జ్ఞానం యొక్క ప్రాముఖ్యత మనకు తెలియటం కోసం జ్యోతి ప్రజ్వలన చేస్తారు. నేను ఏ పూజ చేసుకుని ముందు దీపారాధన చేస్తారు. ఎందుకు దీపారాధన? పక్కన సూర్యుడు ప్రకాశిస్తాండి ఈ దీపం ఎందుకు? అంటే వెలుగు యొక్క ప్రాముఖ్యత మన బ్రెయిన్ కి పట్టించడం కోసం. ఆ జ్ఞానం, వెలుగు జ్ఞానం అంటే వెలుగు, వెలుగంటే జ్ఞానం, ఆ జ్ఞానం మన మెదడుగా పట్టించడం కోసం జ్యోతి ప్రజ్వలన చేస్తారు. అంటే నేను పెద్ద పెద్ద శారీరకంగా ఎక్కువ కష్టపడి మానసికంగా ఎక్కువ కష్టపడి సాధనలో కల అంత చేసే శక్తి నీకు లేకపోతే కోరి కంపెనీ సాధు పురుషులతో సహవాసం చేసినప్పటికీ నీలో ఉన్న టెండెన్సీస్ నీలో ఉన్న వాసనలు నశిస్తాయి. నీ శరీరం చనిపోకముందే నీ హృదయంలో ఉంటుంది ఆ చావులేని వస్తువుని కనుక నువ్వు తెలుసుకుంటే నీకు అమృతత్వం కలుగుతుంది. ఇక్కడే నీకు జీవన్ముక్తి స్థితి అవుతావు, జరుగుతుంది ఇక్కడ గుణాతీతులు అవుతావు, శతప్రజ్ఞుడు అవుతావు. అంటే నిశ్చలమైన జ్ఞానం కలుగుతుంది, నిర్మలమైన జ్ఞానం కలుగుతుంది, నీకు ఇంకా సందేహం కలగదు. అంటే అరచేతిలో ఉన్న వస్తువుని ఎంత స్పష్టంగా చూడొచ్చును అంత స్పష్టంగా నీ హృదయంలో ఉన్న వస్తువు నీకు గోచరిస్తూ ఉంటుంది. నీ డౌట్ ఫ్రీ నాలెడ్జ్ నీకు కలుగుతున్నాను. నువ్వు లోక విచారణ చేయటం వల్ల దేహభావన పెరుగుతుంది, ఆత్మ విచారణ చేయటం వల్ల దేహభావన తగ్గుతుంది. నువ్వు ఆత్మ విచారణ చేస్తే నువ్వు దేహం లేని భావం నీకు ఎంత బలంగా ఉందో ఆత్మ విచారణ కనుక చేస్తే నేను ఆత్మ అనే భావన అంత బలంగా నీకు కలుగుతుంది. అందులో సందేహం లేదు, నువ్వు చేసి చూడండి. అంటే భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు. నువ్వు దురాలవాటిలోంచి దురభ్యాసాల్లోంచి కుషిప్తుల్లోంచి కనుక నువ్వు విడుదల పొందితే లోపల నువ్వు వస్తూ నీకు నార్మల్ గా వ్యక్తం అవుతుంది. ఒకటి మనస్సు, రెండు మాట, మూడు చేత. ఈ మూడు కనుక నిదానంగా ఉంటే ఈశ్వరానుగ్రహానికి పాత్రుడు అవుతాను. ఎప్పుడైతే ఈశ్వరానుగ్రహానికి నువ్వు పాత్రుడయ్యో లోపల వస్తూ నీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. అంటే నీ పంచభూతాలు ఏల్పు, జీవకోటి ఏల్పు, ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువు నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. దానికి చావు లేదు, దానికి పుట్టుక లేదు. ఈ పంచభూతాలు కూడా దాన్ని ఏమి చేయలేవు. అక్కడ తలంపులు ఉండవు, రాగద్వేషాలు ఉండవు, కామక్రోధాలు ఉండవు. ఈ ఏవి ఉండకపోతే నా మాట ఏంటంటే నువ్వు కంగారు పడకు, నువ్వు ఉంటావు. ఏంటంటే మరి రాగద్వేషాలు ఏమి ఉండకపోతే, మరి ఏమి ఉండకపోతే నాకు కాలక్షేపం ఏంటంటే ఏం కంగారు పడకు, నువ్వు ఉంటావు. నీకు దుఃఖం తీసుకొచ్చే కారణాలు ఏమి ఉండవు, నువ్వు ఉంటావు. నువ్వు ఉంటే అనే సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. ఏ తరంతో వచ్చి నేను బాధించదు. అదే మోక్షస్థితి, అదే నిర్మాణ స్థితి. భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరిని చూసి మనం అసూయి పడకూడదు, అంతా మన. అంటే ఎవరినైనా చూసి మనం అసూయి పడుతున్నాం అంటే మనసు మనం అసూయకి ఎవరికి తిరిగి మనకే వస్తుంది. మనం ఏది చేస్తే తిరిగి ఎదురు మనకు అదే వస్తుంది. కృష్ణుడు కూడా ఏమని చెప్పాడంటే, మనసూయుడు అర్జున, అసూయ ఎలా ఉంటుందో నీకు తెలియదు, అంచేత నీకు భగవద్గీత శాస్త్రాన్ని చెబుతున్నాను అన్నాడు. నీ పేరే అనసూయుడు, నీకు అసూయ ఎలా ఉంటుందో తెలియదు, అంచేత నీకు ఈ గీతా శాస్త్రాన్ని. ఒక్క మంచి గుణానికి ఉండిపోయాను నేను. ఇంకోటి జ్ఞాపకించుకోండి, మీరు ఏదో ఒక మంచి గుణాన్ని ప్రాక్టీస్ చేయండి. అన్ని మొత్తం అన్ని కలగాపురగం చేసి సాంబార్ చేసేసుకుని అన్ని ఒకసారి అక్కర్లేదు. ఏదో ఒక మంచి గుణం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మిగతా అన్ని మంచి గుణాలు వచ్చేస్తాయి. లేదా సహనం తీసుకోండి. సహనం గుణం తీసుకుంటే మీ హృదయం యొక్క లోతులు పెరుగుతాయి, మిగతా అన్ని మంచి గుణాలు మీకు వచ్చేస్తాయి. అది సహనం ఉంటే సహనం కాదు, ఏదో గ్రేట్ క్వాలిటీ, ఏదో గుడ్ క్వాలిటీ, దాన్ని తీసుకుని ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. మిగతా అన్ని వచ్చింది మన వరిస్తే. కృష్ణుడు గీతలో చెప్పాడు, అజీర్తి రోగం ఉన్నాడు ఎన్ని తిన్నా ఒకటే, ఎప్పుడు ఉసూరుమంటుంటాడు. ఇండైజేషన్ ఉందనుకోండి, ఒకటి తింటా ఉంటాడు మామూలుగా. మనం తిన్నట్టు అడుగు చేస్తుండ, రేణింపు ఉండదు, ముఖంలో కాంతి ఉండదు. ఆ పట్ట వేసుకుని అలా ఉసూరుమంటే ఉంటాడు. తింటాడు తింటాం, దానికి ఏం రేణింపు ఉండదు, అజీర్తి రోగం వాళ్ళకి. అని ఇక్కడ మాట చెప్పాడు కృష్ణుడు, చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. నీకు ధైర్యం అనేది లేకపోతే మిగతా ఎన్ని మంచి గుణాలు ఉన్నా, అజీర్తి రోగం ఉన్నవాడు ఎన్ని తిన్నా వాడికి రాణింపు ఉండదు. ఒక ధైర్యం అనేది లేకపోతే మిగతా ఒకవేళ మంచి గుణాలు ఉన్నాయి రాణించమని చెప్పాడు. బ్రహ్మమహర్షి గారిని అడిగారు, గీతాసారం రెండు మాటల్లో చెప్పండి, 700 శ్లోకాలు చదవలేకపోతున్నాం. 700 శ్లోకాలు చదవలేకపోతున్నాం, ఏ 2 ముక్కల్లో చెప్పేస్తే మేము పోతామని చెప్పాడు ఆయన. బ్రహ్మమహర్షి గారు కూడా ఉబ్బిడి మనిషి, 20 వాక్యాలు ఒక వాక్యంలో రాయమంటే మొనగాడు ఆయన రాసేస్తాడు. భగవద్గీత అంతా 2 ముక్కల్లో చెప్పాడు అతను. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నీ మామూలుగా ఏదో పని చేస్తున్నావు కదా, నీ దేహ పదార్థానికి భగవంతుడు పని కేటాయించాడు కదా, ఆ పని అనిష్టంగా చేయకు, ఇష్టంగా చెయ్యి. ఇష్టంగా చేస్తే పాత వాసనలు అనేవి పోతాయి, కొత్త వాసనలు రావు, ఏంటి రమ్మన్నాడు. అయితే జీతం పని, నా దేహ ప్రారంభానికి భగవంతుడు ఒక పని అప్పగించాడు అందరికీ. అందరూ ఒకే పని చేస్తే ఇది లోకం ఎలా అవుతుంది? అంటే మీకు ఎవరికి మీ ప్రవృత్తికి అనుసరించి మీ ప్రారంభంలో ఏ పని ఉందో ఆ పని అయిష్టంగా చేయొద్దు, ఇష్టంగా చేయి. ప్రేమ లేకుండా చేయొద్దు, ప్రేమతో చెయ్యి. అలా చేస్తావనుకో, ఇష్టంగా చేస్తావు అనుకో, ప్రేమగా చేస్తావు అనుకో, నువ్వు చేసే పని మీరు మోక్షాన్ని పొందడానికి ట్రైనింగ్ ఇచ్చి అని పుణ్యింపజేస్తుంది. భగవద్గీత సారం అంటే ఏంటంటే, ముందు నేను నిష్కామ కర్మించేది, ఎంతో కొంత స్వార్థం తగ్గించుకుని ఒకేసారి మనకు మొత్తానికి స్వార్థంలో బయటకు రావాలని, ఎంతో కొంత నువ్వు రెడ్యూస్ చేసుకో స్వార్థం, స్వార్థం రెడ్యూస్ చేసుకుని ఎంతో కొంత సరఫరా స్వర్పించింది, నిన్ను నరకంలోంచి దైవకరమైన లోకాల్లోంచి నిన్ను విడుదల చేస్తుంది, నువ్వు చేస్తున్నట్టు సరఫరా స్వార్థం. ఆ నిష్కామ కర్మ వాళ్ళు ఏమవుతున్నారు, నీకు భక్తి కలుగుతుంది. చాలా మంది భక్తిని తేలిగ్గా చూస్తారు, భక్తి అంటే పురుగు అంటే ఇంత కష్టపడుతున్నాయి, కానీ అది కూడా రాదు. ఈ భక్తి లేని వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఏదో లేదో వాళ్ళు భక్తిగా ఉంటున్నారు అనుకుంటారు, కానీ వాళ్ళకి ఎంత కష్టపడితే ఆ భక్తి వచ్చిందో మనకు తెలియదు. మీరు ఉపయోగ భక్తి కలిగిందో నీ భక్తి ఆత్మజ్ఞానానికి సహకరి, అంటే జ్ఞానం కలగడానికి సహకరిస్తుంది. ఇప్పుడైతే నీకు జ్ఞానం కలిగిందో అప్పుడు నీ ఈశ్వర స్వరూపాన్ని పొందుతావు. అంటే భగవద్గీత సారం అంటారు.